ఇక ఇప్పుడు తరువాత మరొక నాయనారి గురించి చెప్పుకుందాం. ఈయన పేరు మానక్కంజార నాయకుడు. ఈ నాయనారి అసలు పేరు మానక్కంజార్. ఈయన మంచి అభిమానధనుడు, చాలా గొప్పవాడు. చోళ సామ్రాజ్యంలో కంజారూరు అని ఉంటుంది, తంజావూరు కాదు కంజారూరు, దానికే సాదయూరు అని కూడా పేరు, సాదయూరు లేక కంజారూరు. ఇతడు కూడా ఈ మానక్కంజారు పుట్టుకతో శివభక్తుడు. అసలు భక్తి, జ్ఞానం, దాతృత్వం పుట్టుకతో వస్తాయండి, రమ్మంటే రావు. ఇవి అభ్యసిస్తే వచ్చేవి కావు. అలాగే కొంతమంది మధుర కంఠం కూడా బాల్యం నుంచి వస్తుంది, చిన్నప్పుడే కొంతమంది బలి పాడేస్తారు. ఎంత గింజుకున్నా కంఠం రమ్మంటే రాదు, దాతృత్వం అసలు రాదు. ఇవన్నీ ఎన్నో జన్మల పుణ్యం వల్ల చిన్నప్పటి నుంచి వస్తున్నమాట. నేను చూశాను అలాంటి వాడిని. కాశీపాడు అని ఊళ్ళో కుర్రాడు ఉండేవాడు, ఎవరు కనపడినా ఏముంటుంది ఇచ్చేసేవాడు. అంటే వాడికి భయభర్త దాతృత్వం వచ్చింది. ఇంకొకడు ఉంటాడు, ఎప్పుడు ఇంటికి వెళ్ళినా పొరపాటు కూడా కొడుకేమో ఓ డాలర్ ఇద్దన్నాను అంటాడు. ఏ సరిస్తావు గురువు గారికి, ఓసారి ఇచ్చావు చాలదా అంటాడు. ఆ పిల్లాడికేమో పుట్టుకతో దాతృత్వం, వాళ్ళ నాన్నకేమో పుట్టుకతో పిసిరు కొడతాను. ఎవరి లక్షణం వాళ్ళని అనుకోండి, వాళ్ళు వాళ్ళ పూర్వజన్మ సుకృతాలు అవి. కొందరికి భక్తి, కొందరికి దాతృత్వం, కొందరికి సంకేతం, కొందరికి కవిత్వం. నాకు చిన్నప్పటి నుంచి కవిత్వం వచ్చింది. ఎలా వచ్చిందంటే చెప్పలేము. ఆసుగా ఇప్పటికి కూడా అద్భుతమైన కవిత్వం వస్తుందంటే అది బాల్యం నుంచి రావడం వల్ల, దాన్ని వన్నె పెట్టుకోవడం వల్ల, చదువుకోవడం వల్ల వచ్చింది. ఎన్నేళ్ళైనా ఎంత గింజుకున్నా ఇప్పటికీ అక్షరముఖ రాదు కొందరికి, అది యోగం అది. అలాగే కొంతమందికి ఇతరులకు ఉపకారం చేయటం అనేది కూడా పుట్టుకతో వస్తుంది. చచ్చేదాకా సేవ చేసిన వాళ్ళు ఉన్నారండి, పరోపకారం కోసమే బతుకుతారు కొంతమంది. కొంతమందికి చాడీని చెప్పడం అలవాటు అనమాట. ఇంకా అది పొమ్మంటే పోదు. ఎన్ని పురాణాలు, ఎన్ని కథలు ఉన్నా సరే మళ్ళీ బయటికి వెళ్ళాక గురువుగారు కట్టెని వేసుకుని లోపల కొంతమందికి అన్నం పెడుతున్నారు, వాళ్ళకి ఏదో ఉంటుంది స్పెషల్, మనకు లేదు అని బయటికి వెళ్ళి చెబుతారు అనమాట. వాడికేదో నియమం కోసం పెట్టాం కట్టెను. కట్టెన కథ తినేవాడు ఏముంది, ఇవాళ్ళ ఎందుకు పాపం భోజనానికి వెళ్ళకుండా మా దగ్గరే భోజనానికి అయిన వాళ్ళకి మామూలుగా పప్పు, కూర, సాంబారు, నమ్మకము ఉన్నాయి. అదే బయటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి తిన్నటువంటి వాళ్ళందరూ శుభ్రంగా దర్జాగా అదేదో పూరి హల్వా, ఆ హల్వా, ఈ హల్వా, ఉల్వా ఏవో తిన్నారు. చూసారా మరి? కాబట్టి అక్కడ కట్టినేసి వాడికి పెట్టింది ఏమీ లేదు, నువ్వు తినంది లేదు. ఇదో భ్రమ అయినా అలవాటు అనమాట అది. అందుకని ఈ చెప్పడం, నేరాలు చెప్పడం కూడా భయభర్త వస్తాయన్నమాట. పొమ్మంటే పోదు ఆ లక్షణం, పొమ్మన్నా పోదు. ఇవన్నీ విచిత్ర లక్షణాలు. ఈ మానక్కంజారికి ఆబాల్య శివభక్తి ఏర్పడింది. పుట్టుకతోటే చిన్నప్పటి నుంచి శివభక్తి వచ్చింది. శివభక్తులు ధరించే విభూతి ధరించి, చెవులకు రుద్రాక్ష పోగులు పెట్టుకుని, మెడలో రుద్రాక్షలు వేసుకుని, జటాజోటాలు ధరించేవాడు. ఎప్పుడు ఎవరు కనపడినా ఓం నమశివాయ అనేవాడు, లేదా మహాదేవ అనేవాడు. మహాదేవ కదండి, ఇక చంపేస్తున్నారు కర్మ. మహాదేవ, మహాదేవమణి, మహా, మహాదేవుడు ఎవరైనా మహా, మహాదేవ కాదు కర్మ. ఎన్ని చెప్పినా వినరు, మళ్ళీ మొదలుకొస్తారు. కాబట్టి ఏమంటారు రేపటి నుంచి? మహాదేవ, మహాదేవం, మహాత్మానం, మహాపాతకనాశనం అనాలి. ఈ మహాదేవ, మహాదేవ అని అనడం వల్ల కూడా మనకి తెలియకుండానే మహాపుణ్యం వస్తుంది, మహాపాపాలు తరిగిపోతాయి. వీళ్ళది సేనానాయకత్వపు వంశం. మహారాజుల దగ్గర సేనానాయకులు ఉంటారుగా, ఆ సేనానాయకుల యొక్క వంశం అనమాట. వీళ్ళ వంశం వాళ్ళందరూ అయితే సేనానాయకులు, లేదా సేనానాయకుల పిల్లలు, మొత్తం మీద సైనికులు వీళ్ళంతా. ఈ తండ్రి కూడా మంచి సేనానాయకుడిగా రాజుగారి దగ్గర పనిచేసిన వాడు. వాళ్ళ నాన్నగారు శివభక్తుడే, ఈయన శివభక్తుడే. నేను చాలామంది చూశానండో, ఎందుకో తెలియదు కానీ సైన్యంలో ఉన్న వాళ్ళకి శివభక్తి చాలామందికి ఉంటుంది. ఉదాహరణకి చెప్పనా, ఇప్పుడు వరంగల్ని, ఓరుగల్ సామ్రాజ్యం, కాకతీయ సామ్రాజ్యానికి కాకతి రుద్రమదేవి పరిపాలకురాలు. ఈ రుద్రమదేవి దగ్గర ఒక సేనానాయకుడు ఉండేవాడు, ఆయన పేరు గన్నమ సేనానాయకుడు. ఈ గన్నమ సేనానాయకుడికి ఉన్నంత శివభక్తి ఎవరికి లేదు, ఎప్పుడు విభూతి పూసుకునేవాడు. అసలు కాకతీయులే శివభక్తి ఎక్కువ కలిగిన వాళ్ళు. అందున ఈ గన్న రధినీపాలుడు పరమశివభక్తుట, రుద్రాక్షలు వేసుకుని విభూతి పెట్టుకునేవాట. ఆయన గురించి మారణ మార్కండేయ పురాణంలో రాస్తూ గన్న రధినీపాలుండి చూస్తే చాలు పాపాలు పోతాయనేవాడు. అంత మంచివాడు ఆయన. అసలు ఓరుగల్లు సామ్రాజ్యం, కాకతీయ సామ్రాజ్యం ఎంత గొప్పదండి. వాళ్లే కనుక ఇంకొంతకాలం ఉంటే బాగుండేది. కుట్రల వల్ల దెబ్బతిన్నారు మన వాళ్ళు, వాళ్ళు వీరులు. మన దగ్గరే మన హిందువులు ఐక్యవచ్యం లేక అడ్డమైన వాడిని ఏ మతమైతే నేను ఇంట్లో పెట్టుకుని పాడు చేసుకున్నాను చేయజేతులారా. ఈ వంశస్థులందరూ శివభక్తులు విభూతి పెట్టుకుని రుద్రాక్షలు పెట్టుకుని శివనామస్మరణం చేసుకుంటూనే ఉండేవారు. ఆ శివభక్తి వల్ల ఇతనికి అనుకోకుండా ఒక వరం వచ్చింది. ఈశ్వరుడి అనుగ్రహంతో ఇతనికి ఒక వరం. ఏమిటా వరం? ఎవరినైనా అలా చూస్తే వాడి మనస్సులో ఏ ఆలోచన ఉందో తెలిసిపోతుంది అన్నమాట. అలా మాస్టర్కే చూశారంటే ఆయన మనసులో ఆలోచన తెలిసిపోతుంది. 7:30 అయ్యింది, సత్రంపాడులో మా అపార్ట్మెంట్ తలుపులు వేసేలోపు ఈయన వదులుతాడా లేదా, ఈ ఆలోచన ఆయన మనసు వచ్చిందంటే తెలిసిపోతుంది అనమాట ఆయనకి. ఆయనకి నాకు కాదు, ఈయనకి ఎవరికి, మానక్కంజార నాయకుడికి తెలిసేది. అది చాలా గొప్ప విషయం. కానీ దీనివల్ల కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయనుకోండి. మీరు ఎవరిని ఎదుర్కొంటే ఉంటే మీ మనసులో ఏమనుకుంటారో తెలిసిందా, కొంపలు విరిగిపోవు. అందులో ముఖ్యంగా భార్యామణి మనస్సులో ఏముందో తెలిసిందా, వీడికి పిచ్చెక్కిపోతుందన్నమాట. వీడి ఇంటికి రాగానే ఆఫీసు నుంచి దిక్మాలాడు అప్పుడు వచ్చేవట్రా సినిమా చూడవ్వకుండా అని ఆవిడ అనుకుంటుంది, వీడికి తెలిసిపోతుంది. ఏమీ ఎలా అనుకుంటున్నావు అంటాడనమాట. అదేదో సినిమాలో బ్రహ్మానందానికి అలాంటి వరం ఇస్తారు, సత్యనంద వరం ఉంది వాడికి అలాగా. కాబట్టి ఇది కూడా కొంచెం డేంజరే. అందున కొంచెం భార్యామణి ఎక్కువ తిట్టుకుంటూ ఉంటే భర్తగారికి ఇబ్బంది, భర్తగారు ఎక్కువ తిట్టుకుంటే భార్యామణికి ఇబ్బంది అనమాట. నాకు కూడా లక్షణాలు ఉన్నాయండి బాబు, కొన్ని పూర్తిగా కాదు కానీ కొన్ని తెలిసిపోతే ఎదురుగుండా. ఇప్పుడు రమణమూర్తి గారు ఏమనుకుంటారు నాకు తెలిసిపోతుంది, దాంతో నాకు వచ్చే సమస్య అది. అసలు లింగయ్య గారు ఎవరుకుంటే తెలిసిపోతుంది, విశాలాక్షి గారి మనసులో ఏముందో తెలిసిపోతుంది. అందరూ ఎంతో ఎంతో తెలుస్తాయి, పూర్తిగా తెలియదులేండి. పూర్తిగా తెలిస్తే ఇలా బతకడం కష్టం. అందుకని నేను కొంతవరకు కంట్రోల్ చేసేసాను, లేకపోతే అది కొన్ని ఇబ్బందులు అనమాట. చెబితే పెద్ద సమస్య కానీ, నేను సిఆర్రెడ్డి కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో ఓ అమ్మాయి పాఠానికి వచ్చింది. పాఠానికి వచ్చి ఈయనకి పెళ్ళైపోయింది కర్మ, పెళ్ళి అవ్వకుండా ఉంటే ఎంత బాగుండో అనుకుంది. అది నాకు తెలిసిపోయింది, అమ్మాయి ఎందుకమ్మా ఈ ఆలోచన, ఇప్పటికే చస్తున్నాను నేను ఇంట్లో ఒక పెళ్లితోటే, అందువల్ల అనుకోకండి అలా ఎలా తెలిసిపోయిందండి అంతే. పైగా ఉమెన్స్ కాలేజీ, అది ఉమెన్స్ కాలేజీలో పాఠం చెబుతూ ఉంటే అమ్మాయి ఎలా అనుకుంటే ఏమైపోతుంది. అందువల్ల ఈ ఇబ్బందులు చాలా వచ్చేవన్నమాట ఆ రోజుల్లో. ఇతనికి ఒక భార్య మాత్రమే ఉన్నది, వీరికి పిల్లలు లేరు. దాంతో వీళ్ళు ఏమనుకున్నారు, పిల్లలు పుట్టేదాకా మన ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళ మనస్సులో ఉన్న కోరికను తెలుసుకుని వాళ్ళకి తగిన వరం ఇద్దాం అనుకున్నాడు ఈయన. చెడ్డుంటేవాడు మంచి ఉంటే ఇద్దాం అనుకునేవారు. ఆ రోజు నుంచి వీళ్ళిద్దరూ ఇంటికి వచ్చే వాళ్ళందరినీ కూర్చోబెట్టేవారు. ఈయన వాళ్ళకే చూసేవాడు. వాళ్ళ మనస్సులో నాకు పాలు కావాలని ఉంటే, ఇదిగో ఈయన మనస్సులో పాలు కావాలనుకుంటున్నాడు, ఓ లీటర్ పట్టుకొచ్చి ఇచ్చేయనేవాడు. ఒక్కొక్క ఆవిడ రాగానే, అబ్బో వీడది మంచి ఐశ్వర్య వంశం, సేనా నాయకుల వంశం, ఈవిడ మెడలో గొలుసు ఉంది, ఈ గొలుసు ఇస్తే బాగుండు అని ఒక ఆవిడ అనుకుంటే, వెంటనే ఈయన, ఇదిగో ఆవిడ నీ మెడలో గొలుసు కోరుకుంటుంది ఇచ్చేయనేవాడు, వెంటనే ఇచ్చేసేవాట. కొంతమంది అలా అంతే, నేను మనసులో గొలుసు అనుకుంటే తెలిచేస్తారు. హే, కొంతమంది ఎన్నాళ్ళైనా గొలుసు రాదు. ఈ విధంగా ఒక సంవత్సర కాలం పాటు వీళ్ళు ఇతరుల మనస్సులలో ఉన్న ఆలోచనలు తెలుసుకుని వాళ్ళు కోరుకున్న వస్తువులు ఇచ్చేవారన్నమాట. బియ్యం అంటే బియ్యం, గొలుసు అంటే గొలుసు, పులుసు అంటే పులుసు, పాలు అంటే పాలు ఇచ్చేవారు. కొంతమంది దుర్మార్గులు ఉంటారు, పక్క వాళ్ళని చంపేస్తే బాగుండని, ఒరే ఇలాంటి ఆలోచన చేయకురా, ఇతరుల నాశనం కోరుకోవడం మహాపాపం అనేవారట. పరులకు నాశనం కోరుకోకూడదు అనే విషయం వాళ్ళకి చెప్పేవారు. అప్పుడు అవతల వాడు తెల్లబోయేవాడు, ఇదేమిటి, నేను పక్కవాడి పేక కొద్దాం అనుకున్నాను, ఆ విషయం వీడికి ఎలా తెలిసింది, అమ్మో వీడి దగ్గర ఏదో మంత్రం ఉందిరే బాబు అనుకునేవాట. మంత్రం కాదు, మనసు తెలుసుకునే శక్తి ఇచ్చాడు పరమాత్మ. దాంతో అలాంటి వాళ్ళు, చెడ్డ ఆలోచన ఉన్నవాళ్ళు ఇక్కడికి రావడానికి జంకేవారుటండో, మంచి ఆలోచన ఉన్నవాళ్ళు వచ్చేవారు. వాళ్ళ ఆలోచనకి అనుగుణంగా వారు కోరుకున్న వస్తువులు ఈయనిస్తూ ఉండేవాడు. మొత్తం మీద ఒక సంవత్సర కాలం గడిచింది. ఒకరోజున ఆ ఊళ్ళోంచి ఒక సాధువు వెళ్ళాడు. ఆ సాధువు యాత్రలు చేస్తూ చేస్తూ అక్కడికి వచ్చాట. ఈ ఇంటికి వచ్చాడు ఆయన, వీరికి ఎదురుగుండా కూర్చున్నాడు. ఈయన రోజులాగే ఆయనకి ఆసనం ఇచ్చి కూర్చోబెట్టి ఆయన ఎదురుగుండా నిలబడి ఒకసారి కళ్ళు మూసుకుని ఇలా చూశాడు, ఈయన మనసులో ఏముందో కనిపెడదామని. విచిత్రం, ఇతనికి ఏమీ అర్థం కాలేదు, కేవలం నలుపు తప్పేం కనపట్లేదట అవతలవాడి మనస్సులో, అసలు ఏమీ కనపడకుండా పోయింది. వీడికి మతి పోయింది, నేను ఎవరికేసైనా చూస్తే వాడి మనస్సులో ఏమనుకుంటాడో నాకు తెలుస్తుంది, కానీ ఇప్పుడు ఈ వచ్చిన సన్యాసికేసి ఎంత చూచినా అసలు అతని మనసులో ఏముందో తెలియట్లేదు, అంత బ్లాంక్ అనమాట. అది కూడా మళ్ళీ బ్లాక్, నలుపు. ఏం విచిత్రం ఇది అని మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. ఏం అర్థం కాలేదు. అప్పుడు ఆ కూర్చున్నవాడు నవ్వి, చిన్న చేపను పెద్ద చేప, చిన్న మాయను పెద్ద మాయ అన్నాడట. చిన్న చేపను పెద్ద చేప మిగుతుంది, చిన్న మాయ పెద్ద మాయ దగ్గర డామ్ అనగానే వెంటనే అర్థమైపోయింది. ప్రభు నన్ను అనుగ్రహించడానికి వచ్చావా అని వెంటనే ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. ఆ వచ్చినవాడు సాక్షాత్తు శివభక్తుడు, శివలోకంలోకి వచ్చిన నందీశ్వరుడు. ఆయన ముందు ఈయన మాయలేం చెల్లుతాయి. నందీశ్వరుడు మనసులో ఏముందో కనుక్కుందాం అంటే ఏం కనపడదు అక్కడ, కేవలం నలుపు తప్ప. వెంటనే కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు అనమాట. నందీశ్వరుడు దొరకడం అంటే ఎన్నో జన్మల పుణ్యం అది. స్వామి ఎంత భాగ్యం ఇది, ఒక తీర్థయాత్ర చేసే సన్యాసి రూపంలో ఇక్కడికి వచ్చావు. ఎంత ఇదంతా ఈశ్వర అనుగ్రహం. నా ఇంట్లో అడుగుపెట్టిన కారణం ఏమిటి అన్నాడు తన్మయుడైపోయి. నందీశ్వరుడు కనపడితే నోట మాట ఏమొస్తుందండి, పరమాత్మ కనపడితే ఎంత గింజుకున్నా మాట రాదు, తన్మయత్వం పొందుతాం అన్నమాట. అప్పుడు ఆయన, నాయన నీకు పిల్లలు లేక అలమటించిపోతున్నావు, అందుకే శివుడు నిన్ను అనుగ్రహించమని నన్ను పంపాడు. నా దగ్గర ఒక అద్భుతమైన జొన్న పొత్తు ఉంది, మొక్కజొన్న పొత్తు. ఈ మొక్కజొన్న పొత్తుని మీ ఆవిడ తినాలి, కానీ ఇక్కడ ఒక కండిషన్ అనగానే ఏమిటండి అన్నాడు. మొక్కజొన్న పొత్తుకి చూసారా కింద ఏముంటుంది, కొత్త పొత్తు పట్టుకొస్తే సన్నని దారాల్లో ఉంటాయి చూసారు ఎప్పుడు మీరు. మీరు ఈసారి మొక్కజొన్న కండి చూడండి, ఆ కండె పైన ఉన్నటువంటి ఆకులు ఇప్పడానికి ముందు అక్కడ ఏముంటాయి, సన్ని పట్టుదారాలు లాంటి కొన్ని వస్తువులు ఉంటాయి, కేసరములు అంటారు వాటిని, సన్నని దారాల్లో ఉంటాయి. ఇంగ్లీష్లో ఏమంటారండి దాన్ని, ఎస్ఐఎల్కి సిల్క్ అంటారట. అదే మొత్తం మీద సన్నగా ఉంటాయి. ఈసారి చూడండి, జంగారెడ్డిగూడెం దగ్గర మాకు పొలం ఉంది, ఓ 3.5 ఎకరాలు, అందులో మొక్కజొన్న కండెలే వేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. మా రైతు చాలా మంచివాడు, ఓసారి కాస్త మొక్కజొన్న కాస్త దాని ఏమంటారు పొగాకు వేస్తూ ఉంటాడు, కానీ ఒకసారి అప్పుడప్పుడు పెడుతూ ఉంటాం అనమాట. ఆ పొలం మీద ఎందుకు నేను అభిమానం అంటే, అప్పుడప్పుడు అక్కడ శివుడికి పార్వతికి కళ్యాణం చేయాలి, పొలంలో కళ్యాణం చేస్తే పుణ్యం, అందుకని ఆ పొలం అట్టే పెట్టాం. ఆ మొక్కజొన్న కండెలు అప్పుడు చూశాను, ఈ కథ విన్నాక ఒకసారి. ఆ మొక్కజొన్న కండెలకి చివర సిల్క్ ఉంటుంది అనమాట, చాలా మెత్తగా పట్టుదారాల్లో ఉంటుంది, అందమైన దారాలు ఇలా ఉంటాయన్నమాట. ఆ కండి ఇచ్చి దారములు పీకకుండా కండి తినేయాలి. సాధారణంగా దారాలు తీసి పక్కన పారేస్తాం, ఆకులు పారేస్తాం, ఆ గింజలు మాత్రమే కాల్చుకు తింటాం. గింజలతో పాటుగా ఈ సిల్క్ దారాలు కూడా తినాలి మీ ఆవిడ, ఈ పట్టుదారాలు కూడా తినాలి, దీంతో పాటు తినాలి. మిగతా ఆకులు తినమనలేదు ఆయన, ఆకు ఆ కాడ తినమనలేదు, గింజలు తినాలి, దారాలు కూడా తినాలి. ఒక్క దారం వదిలినా దానివల్ల నీకు కొన్ని ఇబ్బందులు వస్తాయి తర్వాత అన్నట్ట. నందీశ్వరుడు అంతటి వాడు దారములతో పాటు మొక్కజొన్న కండి తినమంటే తినకుండా ఉంటామా అన్నది వాళ్ళ ఆవిడ. నందీశ్వరుడు అదృశ్యమైపోయాడు. భార్యాభర్తలు ఇద్దరు కూర్చున్నారు. ఈయన ఒక్కొక్క గింజ ఒలిచి ఆవిడ చేతిలో పెట్టాడు, ఆఖరిని ఈ దారములు కూడా ఆవిడ చేతిలో పెట్టాడు తినమని. ఎందుకంటే దగ్గరుంటే కానీ తిందేమో ఎందుకైనా మంచిదని, ఈయన తినడానికి లేదు. భర్త గారిని కూడా తినమంటే ఇద్దరు చెరిసాగం తినేవారు కూడా, చక్కగా మొక్కజొన్న కండెలు కరకరకర నవ్వులు. కానీ ఇక్కడ భార్య మాత్రమే తినాలట. ఒక్కొక్కప్పుడు భగవంతుడు పెట్టే పరీక్షలు విచిత్రంగానే ఉంటాయి. ఇన్ని గింజలు తినడం అంటే వాటలండి, మొక్కజొన్న జొన్న పొత్తు పొత్తు మొత్తం తినాలంటే అందరి వల్ల అవ్వదు. అందున పాపం మగవాళ్ళకంటే ఆడవాళ్ళు కొంచెం సుకుమారంగా ఉంటారు కనుక వాళ్ళకి ఇంకా కష్టం. పైగా ఇంత పెద్ద పొత్తు పట్టుకొచ్చి ఇచ్చాడు, అన్ని గింజలు తినేసింది ఆవిడ. ఇప్పుడు ఇక దారములు తీసుకున్నది, తింటూ దారం ఒక్కొక్కటి ఒక్కొక్కటి తింటూ ఉంటే ఆ దారం కొంచెం కష్టంగా ఉంది అట నవ్వడానికి, మెత్తగా లేదు అది, లేతగా ఉండుంటే ఏమో ఎలా ఉండేది, ఇప్పుడు ముదిరి ఉంది కొంచెం. దానివల్ల నవిని గొంతు కడ్డం పడుతుంది, మంచినీళ్ళు తండి అంది. ఈయన మంచినీళ్ళు తేవడానికి లోపలికి వెళ్ళగానే కొన్ని దారాలు తీసి దొడ్లోకి తీసేసింది, తినలేక సగం దారాలు తింది సగం దారాలు దాచింది అనమాట. కాబట్టి ఇలాంటి తిరుగుదేటలు చేయకండి, ఎందుకైనా మంచిది. మీరు దారాలు తినలేకపోతే భర్త చేత తినిపించండి, ఏం పర్వాలేదు, వాడి బాటలో వాడు పడతాడు. కానీ పారేయకూడదు, దొడ్లో పారవేసింది. ఈయన వచ్చేసరికి 2 దారాలే మిగిలి, అప్పుడే అలా తినేసేవంటే అలాగే బలాత్కారంగా తినేసాను అంది. అమ్మయ్యా, నందీశ్వరుడు పెట్టిన షరతుని ఉల్లంఘించకుండా దారములు కూడా తిన్నావు, ఇదిగో మంచినీళ్ళు తాగను, కానీ మంచినీళ్ళు గడగడ తాగింది. ఈ దొడ్లో ఉన్న దారాలు మళ్ళీ భర్తకి తెలియకుండా గొయ్యి తవ్వి అందులో బాధ పెట్టింది. కొద్ది రోజులకి ఈ దంపతులకి బంగారం లాంటి కూతురు పుట్టింది. బంగారం అంటే బంగారమే, ఆ శరీరపు రంగు చూస్తే బంగారమే. హిరణ్యవర్ణం హరిణీం అని మనకి వేదము చెబుతున్నట్టుగా పుట్టింది. అంత బంగారపు రంగులో మిసమిసలాడిపోతున్న సుందరీమణి పుట్టింది. ఆవిడికి పుట్టుకతోటే బోలెడంత జుట్టు పుట్టిందిట. ఒక్క ఈ వెనక భాగంలో మాత్రం కొద్ది డెప్ అయింది. కొంతమంది చూసారు ఇక్కడ ఎందుకో కొద్దిగా డెప్ అవుతుంది, ఎందుకో తెలియదు. అలా అంత జుట్టే ఈ కొంచెం డెప్ అయింది. కారణం ఏంటి అర్థమైందా? ఈ సిల్కు దారాలు పారేయడం. కానీ ఏకంగా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పుట్టిన పాప శరీరం అంతా జుట్టుతో నిండిపోయింది. అంత జుట్టుతో పుట్టింది. ఈమెకు సుకేసిని అని పేరెట్టారు. ఈమె పెరుగుతూ ఉంటే జుట్టు అలాగే పెరిగేదిట. ఆవిడ ఉదాహరణకు ఒక రెండడుగులు పాప అయిందనుకోండి, ఆ పాదాల దాకా రెండడుగులు జుట్టు ఉండేది ఆవిడ జుట్టు. ఎవరన్నా కత్తిరిద్దామన్నా మళ్ళీ రెండడుగులు జుట్టు వచ్చేసేది. పైగా ఆకాశవాణి చెప్పింది ఈమె జుట్టు కత్తిరించొద్దు, ఆవిడ జుట్టును అలాగే ఉంచండి అన్నది. అందుకే వీళ్ళు కత్తిరించేవారు కాదు, బాబ్డ్ హెయిర్ లేదు. ఆ అమ్మాయికి మూడు అడుగులు పొడుగైంది, సరిగ్గా జుట్టు మూడు అడుగులు వచ్చింది. ఆ అమ్మాయికి 4 ఫీట్ అయింది, మొత్తం జుట్టు నేల దాకా 4 అడుగులు వచ్చిందిట. ఆ అమ్మాయికి 6 అడుగులు శరీరం వచ్చింది. ఆ రోజుల్లో చాలా పొడుగ్గా ఉండేవారండి అవి. 6 అడుగులు వస్తే 6 అడుగులు జుట్టు వచ్చేసిందిట ఈ శిరస్సు నుంచి ఇక్కడ దాకా. అందువల్ల ఏమైంది, పిసరు డిప్ప కనపడేది కాదు, మొత్తం జుట్టుతో నిండిపోయేది. బాగా జుట్టు పెరిగిన వాడికి వెనకాతలు కొంచెం డెప్ అయినా తెలియదు, అసలు జుట్టు లేని వాడికి తెలుస్తుంది. కానీ మొత్తం జుట్టుతో శరీరం అంతా కప్పుబడిపోయేది, అంత అందమైన జుట్టు. ఇంకా జుట్టు ఉండేదిటండి పట్టు కూర్చొని వాటి ముట్టుకుంటే మృదువుగా ఉండేది. కొంతమంది జుట్టు ముట్టుకుంటే తాటక జుట్టు పట్టుకున్నట్టుగా గరుగ్గా ఉండేది, దిక్కుమాల జుట్టు అడిరిపోతాం. కానీ ఆవిడ జుట్టు మృదువుగా అలా పట్టు వస్త్రం పట్టుకున్నట్టుగా ఉండేది, గులాబీ రేకుల్లో ఉండేది. తల అంటుకున్నా అంటుకోకపోయినా ఆవిడ జుట్టు సువాసనతో ఉండేదిట. 2 రోజులు స్నానం చెప్పితే కొంతమంది అలా కూర్చుంటే వాళ్ళ వెనకాల కూర్చుని వాడు జుట్టు అని వాసన చూసామంటే 3 రోజులు హా అంటాం. అంత కంపు వస్తుంది జుట్టు యొక్క లక్షణం అది చెమట వల్ల. అందుకనే తరచుగా తలంటుకోవాలి, స్నానాలు చేయాలి. ఈ దిక్కుమాల షాంపూలు పెట్టుకుని ఉన్న జుట్టు అంతా పోగొట్టుకుంటున్నారు. అంతాను కుంకుడుకాయలతో తలంటుకున్న వాళ్ళ జుట్టు బాగుంటుంది. కుచ్చులు కుచ్చులుగా పట్టు కుచ్చుల్లో ఉంటుందన్నమాట, లేదంటే కుచ్చులు కుచ్చులుగా ఊడి కింద పడుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఈ మధ్యన ఒక ఆవిడ జుట్టు ఊడిపోయిన తర్వాత కూడా మళ్ళీ మంచి నిగనగలాడుతున్న జుట్టుతో వచ్చింది. నేను జుట్టు బాగుందమ్మా అని నెత్తిమీద చేయటి దీవించగానే మొత్తం పైకి లేచింది, చేత్తో పట్టు మొత్తం బిగ్గు మాయదారు కూడా. ఆ లోపలంతా మళ్ళీ చక్కగా నున్నగా ఉందన్నమాట, హాయిగా. తాబేలు వీపు చెప్పలాగా, తోమిన రాగి బిందెలాగా, నున్నని శివలింగంలాగా ఉంది జుట్టు అంతా, తల అంతా. కాబట్టి ఎందుకు చెప్తున్నారంటే చక్కగా తలంటుకోండి, కుంకుడుకాయలు పెట్టండి, షాంపూలు తీసేయండి. ఈరోజు నుంచి నో షాంపూ, కుంకుడుకాయ లేదా సేకాయి, అలా వాడండి. ఎంత ఆరోగ్యంగా ఉంటుందండి. సరే, ఏది ఏమైనా వీడికి జుట్టు అంత అందంగా అలా ఉందన్నమాట. ఈ జుట్టుని చూసి అందరూ మురిసిపోయారు. అసలే అందగత్తి, అందగత్తికి చోడు జుట్టు. ఈ అందులో ఈ జుట్టు జడ వేసుకుంటే నేలకు మీద పావులే వెనకాతలు వస్తూ ఉండేది. ఆ జుట్టుకు ఊళ్ళో వాళ్ళు ఆకర్షితులైపోయారు. అందుకని ఈయన్ని ఈ మానక్కంజార నాయనారిని, మీ అమ్మాయి ఎంత అందగత్తే ఎంత భలే జుట్టు అండి, మీరు అడిగితే ఎంత కఠినమైన ఎదురిచ్చి పెళ్లి చేసుకుంటాం, మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి అంటే, మా అమ్మాయిని పరమ శివభక్తునికి తప్ప ఎవరికి పడితే వాడికి ఇచ్చి పెళ్లి చేయను, చిచ్చి అని అడిగిన. ఈ అమ్మాయి కూడా ఎవరన్నా వెంటబడితే చచ్చిన తలెత్తి చూసేది కాదు, పోండి మా నాన్నని అడగండి అనేది, అంతేగాని ఇలా చూసి ఓహో అనేది కాదు, అహనా పెళ్ళి అంట అని వెంటబడేది కాదు. మహాత్ములు వాళ్ళు మరి. ఈ జుట్టు కథ అలా వ్యాపించేసింది. అక్కడికి దగ్గరలోనే తంజావూరిని పరిపాలించే రాజుగారి దగ్గర ఒక సేనాధిపతి ఉన్నాడు. ఆయన మంచి కుర్రాడు, పరమసుందరుడు. ఆయన కూడా ఎంత అందంగా ఉంటాడు. ఆయన ఈ గురించి, ఈ అమ్మాయి గురించి విన్నాడు. మానక్కంజార్ అని ఆయన ఉన్నట్ట, ఆయనకు ఒక కూతురు ఉందిట, ఆ కూతురి జుట్టు చాలా బాగుంటుందిట, ఆ సుందరికి జుట్టు మరింత శోభట అనుకుని మారు వేషంలో వచ్చి చూశాడు. వాడికి మతిపోయింది. అంత అందగత్తెకి ఈ జుట్టు ఎంత అందమో తెలుసా? అందులో జుట్టు ఈ మొహం మీద పడుతూ ఉంటే, ఇలా అప్పుడప్పుడు తోసుకుంటూ ఉంటే, చెవులు వెనక్కి తోసుకుంటూ ఉంటే, ఓహో ఆ సౌందర్యానికి మతిపోయింది వాడికి. వెంటనే ఆయన మారు వేషం తొలగించి, నేను సేనానాయకుణ్ణి, మహావీరుణ్ణి, నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయి, పైగా నేను కూడా బృహదీశ్వరాలయానికి భక్తుణ్ణి అన్నట్ట. తంజావూరు బృహదీశ్వరాలయం తెలుసుక మీకు ఎంత పెద్ద లింగం అండి బాబు, అది చోళులు కట్టించిన అపూర్వమైన ఆలయాలు అదొక ఆలయం. అనగా నేను ఆనందపడిపోయాడు. ఎందుకని, ఒకటి ఇతడు శివభక్తుడు, శివభక్తుడు అల్లుడు అవడం అదృష్టం, అన్నిటికీ మించి సేనానాయకుడు, వీరుడు, పైగా తన కూతురులాగే బంగారపు రంగులో ఉన్నవాడు, అందగాడు. ఇవన్నీ చూశాడు, ముచ్చట పడిపోయాడు. నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేసేస్తానని ముహూర్తం పెట్టాడు. అప్పుడే చెప్పాడు ఈయన, నీ కూతురు జుట్టును చూసి ప్రత్యేక ప్రేమించాను, కాబట్టి పెళ్లి సమయంలో జుట్టు జాగ్రత్తగా ఉండాల్సి, లేకపోతే నా ఫ్రెండ్స్ అంతా నవ్వుతారు. కాబట్టి మీ అమ్మాయిని ఈ సమయంలో ఏదో అలంకారం అనే పేరుతో జుట్టు కత్తిరించుకోకుండా చూడు అన్నట్ట. మా అమ్మాయి జుట్టు మేము కత్తిరించాం, పుట్టుకతో వచ్చింది, అలాగే ఉంటుంది అన్నాడు ఆయన. పెళ్ళి ఎల్లుండి అనగా ఇవాళ ఉదాహరణకి శనివారం, సోమవారం పెళ్ళి అనగా ఈ శనివారానికే పెళ్లి వారందరూ తరలొచ్చేశారు. మంచి విడుదల ఇచ్చాడు అందరికీ ఆయన. పెళ్లి కొడుకు మురిసిపోతున్నాడు, మా ఆవిడ జుట్టు ముట్టుకుంటే పట్టు, ఆహా నాకు ఎప్పుడు పడుతుందో భాగ్యం ఆవిడ చేతిని పట్టు అనుకుంటూ మురిసిపోతున్నాడు ఆయన. ఈ వచ్చినటువంటి ఈయన స్నేహితులు కూడా చూశారు, ఓరెవరు నువ్వు ఎంత అదృష్టవంతుడురా, చిన్నప్పటి నుంచి అందం ఉంది, సంపద ఉంది, పరాక్రమం ఉంది, మంచి ఉద్యోగం కూడా ఉంది, సేనా నాయకుడివి, అవన్నీ సరిపోయి ఇప్పుడు బంగారం లాంటి భార్య, పట్టు కుచ్చులు లాంటి జుట్టు కలిగిన ఆవిడ భారీగా దొరుకుతుందిరా. అసలు ఇంత జుట్టు దొరికిన వాళ్ళు దొరకడం చాలా అదృష్టం ఏంటండి, ఎక్కడ చూసినా పిల్ల జుట్టులే కదండి ఈ మధ్యన మాయదారి పిల్లలు, ఎక్కడ ఎవరి దగ్గర జుట్టు ఉండి తవ్వట్లేదు ఏమిటో అని నేనల్లా వాళ్ళు అనుకున్నారు. మళ్ళీ ఇది నా మాట అనుకున్నారు సుమి. అటువంటప్పుడు ఇంత అందగతి దొరికిందని వాళ్ళు పొగుడుతున్నారు. ఆ శనివారం నాడు మధ్యాహ్నం పూట ఈయన ఇంటికి ఒక అతిథి వచ్చాడు. ఈయన ప్రతిరోజు శివభక్తులకు అన్నం పెట్టకుండా అన్నం తినడు, శివభక్తులు ఏదడిగితే తీస్తాడు కదా. ఈయనింటికి ఓ శివభక్తుడు వచ్చాడు, నున్నని గుండుతో ఉన్నాడు, అసలు ఒక్క వెంట్రుకుంటే ఉట్టండి వాడికి, మరీ బొత్తిగా బట్టతలు అయిపోయింది చిన్నప్పుడే, 30 ఏళ్ళు ఉంటాయి బట్టతలు వాడు. ఒళ్ళంతా బూడిద పూసుకున్నాడు, చేతిలో డక్క పుచ్చుకున్నాడు, ఒక కర్ర చంకన పెట్టుకున్నాడు. ఓం నమశివాయ ఓం నమశివాయ అనుకుంటూ వచ్చాడు. ఇంకేముంది, శివభక్తుడు పెళ్లికి ముందు వచ్చాడు, పైగా మా ఇంట్లో శుభకార్యం జరుగుతూ ఉంటూ వచ్చాడు, ఇతడు శివస్వరూపుడని అతన్ని ఈ మానక్కంజారు లోపలికి పిలిచాడు. ఓ మంచి ఆసనం ఇచ్చాడు, కూర్చోబెట్టాడు. ఏం కావాలంటే మంచి భోజనం కావాలన్నట్ట. వెంటనే ఈయన బంగారపు కంచం తెప్పించాడు. ఐశ్వర్యవంతులు ఇళ్లలో పూర్వం బంగారపు కంచాలు ఉండేవి, బంగారపు కంచంలో అన్నం తినే అదృష్టం అందరికీ పడుతున్నట్టండి. బంగారం లాంటి బంగారపు కంచం అడి, కల్తీ బంగారం కాదు, అటువంటి బంగారపు కంచం వేసి చుట్టూతా 16 చిన్న బంగారపు గిన్నెలు పెట్టి ఒక దాంట్లో పప్పు, ఇంకో దాంట్లో కూర, ఇంకో దాంట్లో ఆవకాయ పచ్చడి, దబ్బకాయ పచ్చడి, పాయసం, ఇది కాక చేమదుంపల వేపుడు, నేతిలో వేయించిన చేమదుంపల వేపుడు, మంచి చక్క ఉప్పు కారం వేసినటువంటి దుంపలు, ఇలా రకరకాల పదార్థాలు వేశారు, అన్నం కూడా వడ్డించారు. ఇక ఎన్ని రకాలు చేయాలో అన్నీ చేశారు. ఇవన్నీ వేశాక ఇక భోజనానికి కూర్చోండి, చేతిలో విభూతి వేస్తామన్నారు. భోజనానికి ముందు పూర్వకాలంలో శైవ భక్తులలో విభూతి ఇస్తారుండేవి, విభూతి చేతిలో వేస్తే కానీ తినకూడదు, ఆ విభూతి ఇలా నుదుటికి రాసుకుని కొంచెం నోట్లో వేసుకుని అప్పుడు అన్నం తింటారు. ఇలాగే సిరియాళుడి కథలో విభూతి చేతిలో పెట్టాడు కదా భోజనానికి వస్తానని, తీరా విభూతి పుచ్చుకునేటప్పుడు ఆయన నేను పుచ్చుకోను అన్నాడు. అదేమిటన్నట్టు ఈయన, నీకు ఎవరి మనస్సులో ఏముందో తెలుసు, ఆ మనస్సు తెలుసుకుని కోరిక తీరిస్తేనే నేను భోంచేస్తాను అన్నట్ట. తీరా విభూతి నీ చేతికి దగ్గరికి పట్టుకొచ్చాను, విభూతి తెచ్చాక ఇప్పుడు నువ్వు అన్నం తినకుండా వెళ్ళిపోతే నాకు మహాపాపం, శివుణ్ణి చంపిన పాపం వస్తుంది, అందువల్ల నీకు ఏ కోరిక ఉంటే ఆ కోరిక తీరుస్తాను, తప్పక నీ మనస్సులో కోరిక తీరుస్తాను, కోరుకో, అప్పుడే అన్నం తినన్నట్ట. మాటిచ్చావు తప్పవు కదా అన్నాడు ఆయన. తప్పను అన్నాడు. నాకు ఒకటే బోడిగుండు, నున్నగా ఉంది బట్టతల, నాకు విగ్గు కావాలి, మీ అమ్మాయి జుట్టు నున్నగా కొరిగేసి ఆ జుట్టు పట్టుకొచ్చి నా నెత్తికి తగిలించుకోవాలి అని ఉంది అన్నట్ట. వెంటనే వీడు మారు మాట్లాడకుండా, శివభక్తుడు కదా, శివుడికి మాట ఇచ్చాను అంటూ ఉంటే వాళ్ళ ఆవిడ పరుగు పరుగుని వచ్చి, నీకేమైనా మతిపోయిందిటే బాబు, ఎల్లుండి పెళ్ళి, అసలు ఈ జుట్టు ఉంటేనే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు పోయి అల్లుడు, కత్తిరించడానికే వీలు లేదంటే మొత్తం నున్నగా కొరిగి ఆ జుట్టు అంతా పట్టుకెళ్ళి తగిలిస్తానటువంటి ఈ బోడుగుండాడికి అనగానే, నోరు మూసుకో, శివభక్తులం మనం, ఇచ్చిన మాట తప్పకూడదు అని వెంటనే మంచి పదునీరు కత్తి పట్టుకొచ్చి కూతుర్ని ఇలా పిలిచి నున్నగా కొరిగేశాడు. ఒక్క విసరం, ఒక్క వెంట్రుకలు లేకుండా మొత్తం వెంట్రుకలు కొరిగి పట్టుకొచ్చి ఈ నెత్తి మీద పెట్టాడట. ఈయన ఆ నెత్తి మీద వెంట్రుకలు నొక్కుని, ఇప్పుడే ఇలా ఉన్నానంటే అద్దంలో ఇది చక్కగా సవరం కింద అందంగా తయారు చేసి ఇలా పెట్టుకుంటే విగ్గులాగా ఎంత బాగుంటుందో అన్నట్ట అని ఈ జుట్టు పుచ్చుకుని అదృశ్యమైపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలియదు, వెళ్ళిపోయాడు. భోజనం చేసి మరి వెళ్ళాడండి ఇచ్చిన మాట ప్రకారంగా. ఇక చూడండి, అక్కడ పెళ్లి కొడుకు పెళ్ళికి తరలి ఊళ్ళోకి వచ్చాడు. వాడు మావిడ జుట్టు అనుకుంటాడు పాపం. ఆయన దగ్గరికి వెళ్ళారు కొంతమంది. తిన్నగా ఉంటారా, పోనీ పెళ్ళయ్యాక చెప్పచ్చుగా. ఈలోపే పరిగెత్తికెళ్ళి, ఏం మీ ఆవిడ జుట్టు 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 అని మురిసిపోయావు, మీ మామగారు పిచ్చట్ట మొత్తం జుట్టు అంతా గొరిగి ఎవరికి ఇచ్చేశారట అనగానే ఆయనకి మతిపోయింది. కొంతమంది దూతల్ని పంపాడు, వాళ్ళు వచ్చి చూశారు ఆవిడ తలంత నున్నగా ఉంది. అసలు జుట్టు లేకపోతే అస్సలు బాగాలేదు అంటే ఒక క్షణంలో ఆవిడ అందమైపోయింది పాపం. మీరే చూడండి కావాలంటే ఇంటికెళ్ళి గుండు చేసుకుంది. ఆ జుట్టు ఉన్నప్పుడు ఆడవాళ్ళు ఒక నందం గుండు చేస్తే ఏముంటుంది కర్మ? పండులో ఉన్నవాళ్ళకి వస్తే గుడ్డుతో ఉంటే మగవాడికి గుండె ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ ఆడవాళ్ళకి అందం జుట్టు. మరి నేను అనలేదు, పురాణంలో చెప్పిన ఖర్చు చెబుతాను, వాళ్ళు నా మీద పడకండి. చాలా అసహ్యకరంగా ఉంది, వీడికి మతిపోయింది. ఇప్పుడు నేనేం చేయను, ఈ అమ్మాయితో పెళ్ళి ఆపేనా వద్దా చూద్దాం, రేపటిలోపు ఏ నిర్ణయం తీసుకోవాలో అనుకున్నట్ట. తెల్లారింది, ఈ అమ్మాయి ఏమో బెంగ పెట్టు కూర్చుని ఉన్నది. తల్లికి బెంగ, తండ్రి గారు మాత్రం నా కుమార్తె పెళ్ళిని నిశ్చయించినవాడు శివుడు, శివుడిదే దిక్కు అని ఇంట్లో రోజు పూజించే శివలింగం దగ్గరకు వచ్చి, ఈశ్వర రకరకాల గుసగుసలు వింటున్నాను, కాబోయే అల్లుడు పెళ్ళి రద్దు చేసుకుని వెళ్ళిపోవాలా వద్దా అనుకుంటున్నట్ట. కుమార్తె చూస్తే కుమిలిపోతున్నది. శివభక్తుడికి ఇవ్వరానిది లేదని నేను చదివాను, అందుకే నా కుమార్తె జుట్టు శివభక్తుడికి భోజన సమయంలో దానం చేశాను, ఇప్పుడు రక్షించే భారం నీది అని శివుడి దగ్గర సాష్టాంగ నమస్కారం పడ్డాడు. ఈలోపు గుమ్మం దగ్గర కలకల శబ్దం వినబడింది. పెళ్లి కొడుకు తండ్రి వచ్చాడు, ఈ పెళ్ళి రద్దు అన్నాడు. అమ్మాయి ఏదో అందంగా ఉండడమే కాకుండా జుట్టు ఉందని పెళ్లి చేసుకున్నాం, నువ్వు జుట్టు కోసేసావు, జుట్టు లేని పిల్ల మాకొద్దు అనగా, ఇవాళ కాకపోతే రేపైనా రెండేళ్లకైనా జుట్టు పెరుగుతుంది కదా అంటే, రెండేళ్ల తర్వాత రావాయి అప్పుడు చేద్దాం పెళ్ళి అన్నట్టు ఓళ్ళు మండి. అయినా ఇతను కదలలేదు. తల్లి ఏడ్చింది, కూతురు ఏడ్చింది, అందరూ ఏడ్చారు, కానీ శివలింగం దగ్గరే కూర్చుని, నీట ముంచినా పాలం ఉంచినా భారం నీదే శివ 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 అనుకున్నట్ట. అసలు నాకు అనుమానం, నీటిలో ముంచినా చచ్చిపోతారు అవునా, పాలల్లో ముంచినా చచ్చిపోతారు, అయినా నీట ముంచినా పాలం ముంచినా భారం నీదే అంటారేటండి? చావడానికి పాలైతేనే నీళ్ళైతేనే గంగాళం, పాలల్లో ముంచినా చచ్చిపోతారు కదా, పాలు తాగి చచ్చిపోతాడు, ఎటు వచ్చి నీళ్ళు తాగి చచ్చిపోతాడు అంతే కదా. ఏమిటక్కడ మునుచు అంటే తృప్తి పరుచు అని అర్థం. మునుచు ముంచు అవుతుంది, మనుచు మంచు, నినుచు నించు. అంటే నీళ్లతో సంతృప్తి పరుస్తావా పాలతో సంతృప్తి పరుస్తావా? అంటే ఇవాళంటే నీళ్ళ కరువు వచ్చి డబ్బాలు వేసుకుంటున్నాం, కానీ పూర్వం ఎక్కడ చూసినా ఏళ్ళు చక్కగా నీరుకి లోటు ఉండేది కాదు. అలాంటి ప్రాంతాల్లో పాలు కరువుగా ఉంటే పాలతో సంతృప్తి పరుచు, నీళ్లతో కంటే నీళ్ళు ఎప్పుడు ఉంటాయిలే అనేవారన్నమాట. అది అది వ్యవహారంలో నీట ముంచినా పాలం ముంచినా నీదే, మమ్మల్ని నీళ్లతో ఆనంద పెట్టినా నీ కాళ్ళు విడిచిపెట్టం, పాలతో ఆనంద పెట్టినా పాలతో సంతృప్తి పరిచినా నీ పాదం విడిచిపెట్టం అనేవారన్నమాట. అది క్రమంగా ఈ ముంచడం అనే దానికి అర్థం తెలియకపోవడం వల్ల ఇలా వచ్చింది మనకి. మునుచు అంటే సంతృప్తి పరచు, మునుచు అన్నా ముంచు అన్నా సంతృప్తి పరచు. నీటను ముంచెదవో పాలను ముంచెదవో, నీటను ముంచెదవో పాలను ముంచెదవో, మున్నీటను ముంచెదవో భారము నీదయ్యా, నీ పాదము విడనయ్యా, నీ పాదము విడనయ్యా అని కాళహస్తీశ్వర మహత్వంలో అద్భుతమైన పాట కదటండి. పాడిన ఘంటసాల వల్ల దానికి అంత అందం వచ్చేసిందనమాట. అసలు అలాంటి పాటలు చాలా అరుదుగా ఉంటాయి. నాకు చాలా ఇష్టమైన పాటలు అది ఒకటి అనమాట. మధురము శివమంత్రం మహిలో మరువకెవో మనసా, మధురము శివమంత్రం మహిలో మరువకెవో మనసా, ఇహ పర సాధనమే ఏ ఇహపర సాధనమే ఇహపర సాధనమే ఇహపర సాధనమే నరులకు సురుచిర తారకమే ఇహపర సాధనమే నరులకు సురుచిర తారకమే. అంత అందమైన పాట అన్నమాట. ఆగమ సంచార నా స్వాగతమిదే కొనుమా, ఆగమ సంచార నా స్వాగతమిదే కొనుమా, భావజ సంహార భావజ సంహార నన్ను కావగరావయ్యా, పాలను ముల్చదవో ఓ పాలను ముల్చదవో మున్నీటను ముల్చదవో పాలను ముల్చదవో మున్నీటను ముల్చదవో భారము నీదయ్యా, నీ పాదము విడనయ్యా నీ పాదము విడనయ్యా. జయ హే సర్వేశ సతి శాంభవి ప్రాణేశ, జయ హే సర్వేశ సతి శాంభవి ప్రాణేశ, కారుణ్య గుణసాగరా కారుణ్య గుణసాగరా శ్రీకాళహస్తీశ్వర నన్ను కాపాడరా శంకరా. మధురము శివమంత్రం మహిళ మరువకెవో మనస, ఇహపర సాధనమే నరులకు సురుచిర తారకమే. అందువల్ల ఎప్పుడు కూడా ఇలాంటి ఈశ్వర కీర్తనలు అప్పుడప్పుడు పాడుకుంటూ ఉండాలి. పాలల్లో ముంచుతావో మున్నీటిలో, మున్నీరు అంటే మహాసముద్రం, సముద్రంలో ముంచుతావో నీదే భారం అన్నాడు. ఇంతలో ఆయన ఇంట్లో ఉన్న శివలింగం పెటిల్లు అనే శబ్దంతో పేలిపోయింది. అందులోంచి ఈశ్వరుడు లేచి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై నాయన ఇలా రమ్మను నీ కూతుర్ని అన్నట్ట. వెంటనే కూతురు దగ్గరికి వచ్చింది. చూస్తే ఇదివరకు ఆవిడ 6 అడుగులు పొడుగుంటే 6 అడుగులు తుట్టుండేది, ఇప్పుడు 12 అడుగులు పొడుగు తుట్టు వచ్చింది. ఇలా ముడియడం కష్టం అయిపోయింది ఏకంగా ఆవిడకి. ఒక్కసారి మతిపోయింది అందరికీ ఎక్కడున్న వాళ్ళకి. పెళ్లి కొడుకు దూరం చూస్తున్నాడు అనమాట. ఈ పెళ్లి కూతురు ఏం చేద్దాం, పెళ్లి రద్దా వద్దా అనుకుంటున్నాడు పాపం. వాడు పరుగు పరుగులు వచ్చి అస్సలు పెళ్లి ఆపడానికి వీల్లేదంతే అన్నాడు. మాయదారు జుట్టు పెచ్చాడు. జుట్టు పెచ్చ చాలామందికి ఉంటుంది. అక్కడ జుట్టు పెచ్చడం కంటే ఇది ఒక శివ పరీక్ష. పాపం ఈ మానకంజార నాయకుడు ఆశ్చర్యపోతూ, స్వామి ఏమిటి వాయి అన్నట్ట. నాయన ఇంతటికీ మూల కారణం మీ ఆవిడ. నందీశ్వరుడితో మొక్కజొన్న పొత్తుతో పాటు కొన్ని దారాలు కూడా పంపాను, సిల్కు దారాలు పొత్తు దారాలు, అవన్నీ తిని ఉంటే ఈ జుట్టు మీ అమ్మాయికి ఊడేది కాదు, వెనక కొద్దిగా డెప్పు ఉండేది కాదు. అప్పుడు బహుశా అనుమానం కొంతమందికి ఇక్కడ డెప్ అయిపోతుండడానికి కారణం వాళ్ళమ్మ ఈ మొక్కజొన్నలో దారాలు సగం తినకుండా బయట పారేసిందో ఏమిటో తెలియదు. చిన్నప్పుడు ఏమో కారణం, ఈ జొన్న కండెలో ఉన్నటువంటి ఆ అపూర్వమైన కేసరములు కావాలని తినమని నేను నంది ద్వారా పంపితే కొంచెం కష్టం అనుకుని అవతల పారేసింది. దానివల్లే అమ్మాయికి కొన్ని వెంట్రుకలు తగ్గాయి. ఈ జుట్టు పెళ్లి సమయంలో కత్తిరింపబడింది. ఇది ఈశ్వర పరీక్ష అంటే. కానీ నువ్వు నేనే స్వయముగా భిక్షుకుడి రూపంలో, గుండు ఉన్న భిక్షుకుడి రూపంలో వచ్చి మీ అమ్మాయి జుట్టెమ్మని అడిగా. అడిగినప్పుడు నువ్వు ఇవ్వకుండా ఉంటే మాత్రం ఈ పెళ్లి గ్యారంటీగా ఆగిపోయేది, ఈ జుట్టు రేపైనా ఊడిపోయేది. కానీ నువ్వు శివుడి కోసం దేన్నైనా త్యాగం చేసావు. శివుడి కోసం బోడి కేశములు ఒక లెక్క అనుకున్నావు. పుత్రి పాశం, ప్రేమ పాశం కేశములను ఇవ్వడం ద్వారా తెంచుకున్నావు. అందుకే ఈశుడు సంతోషించాడు. ఈ అమ్మాయికి జుట్టు ఉంటుంది, మంచి భర్త లభిస్తాడు, ఇద్దరు శివభక్తులే తరిస్తారు, వారికి 12 మంది కొడుకులు ద్వాదశాదిత్యులు లాంటి కొడుకులు పుడతారు, ఈ పుత్రులతో సుఖంగా ఉంటారు, నువ్వు శాశ్వతంగా కీర్తి పొందుతావు. ఈరోజు నుంచి నీకు మానకంజార నాయనారనే బిరుదు ఇస్తున్నాను. కూతురు జుట్టుని కూడా త్యాగం చేసిన వాడు అని నేను అందరూ ప్రశంసిస్తారు. శివభక్తులలో అగ్రగామివై శరీరం విడిచాక శాశ్వతంగా కైలాసంలో ఉండు అని వరమిచ్చాడు. ఈ విధంగా కూతురు పెళ్లి తప్పిపోతుందనుకున్నా ఆలోచించకుండా శివుడి కోసం కేశం ఖండించిన మహాత్ములు ఇలా చాలా అరుదుగా ఉంటారండి, కొద్దిమంది ఉంటారనమాట. ఒకటి ఆలోచించండి, తెల్లవారితే పెళ్ళి, పెళ్లికి ముందు మాట వరుసకైనా ఎవరైనా జుట్టుకుండేమంటే ఎలా ఇస్తారు, లేదా వస్తువులు ఏమంటే ఇస్తారా? ఇచ్చేశాడు ఆయన. శివభక్తుల యొక్క లక్షణం ఏమిటనమాట, భక్తుడు అడిగాడంటే చాలు ఇవ్వనిదంటూ ఉండదనమాట. నా దేయమితి మత్వ, ఇవ్వకూడనిది లేదు అని భావిస్తారు వాళ్ళు, అడిగితే ప్రాణమైన ఇస్తారు. అటువంటి నాయనారులో ఈ మానక్కంజార నాయనారు ఐదో వాడు. ఇక ఇందాక చండీశ్వరుడు గురించి చెప్పాం, ఆయన ఏడో వాడు. మధ్యలో ఆరో వాడు ఒకడు మిగిలిపోయాడు ఐదారేడులో. ఈయనే నందనార్, నందుడు అని కూడా పిలుస్తారు, తమిళంలో నందనార్ అంటారు అనుకోండి. ఇతని కథని ఎందుకో కొంత కంపు చేసేసారు, కానీ నిజానికి ఇతని కథ చాలా ఉదాత్తమైన కథ. దీని గురించి జయభేరి అనే సినిమాలో అద్భుతమైన పాటగా రాశారు, పాట చాలా బాగుంటుంది, కానీ అందులో ఉన్న లోపాన్ని సవరించుకుందాం. అధికులని అధములని నరుని దృష్టిలోనే భేదాలు, ఆ శివుని సృష్టిలో అంతా సమానులే. ఏ నందుని చరితము వినుమా పరమానందము గనుమా, ఆదనూరులో మాలవాడలో, ఆదనూరులో మాలవాడలో పేదవాడుగా జనిల్చి చిదంబరే సున్ని పదాంబుజములే మదిలో నమ్మి కొలిచేను, నందుని చరితము వినుమా పరమానందము గనుమా. తన యజమానుని ఆనతి వేడెను శివుని చూడగా మనసు పడి, తన యజమానుని ఆనతి వేడెను శివుని చూడగా మనసు పడి, పొలాల సేద్యం ముగిల్చి రమ్మని, పొలాల సేద్యం ముగిల్చి రమ్మని గడువే విధిల్చే యజమాని. యజమాని ఆనతిచ్చిన గడువులో ఏ రీతి పొలము పండిల్చుటో ఎరుగక అలమటిల్చు తన భక్తుని కార్యము, ఆ శివుడే నెరవేర్చే. పరుగున పోయను చిదంబరానికి భక్తుడు నందుడు ఆత్రమున, చిదంబరములో శివుని దర్శనం చేయగరాదనే పూజారి, ఆశాభంగము చెందిన నందుడు ఆ గుడి ముందే మూర్ఛిల్లే, అంతట శివుడే అతని నిబ్రోచి పరం జ్యోతిగా వెలయల్చే. ఎందుకు ఎందుకు తప్పటి కొట్టారా, పాటకేనా అందులో ఉన్న సారాంశానికే? సారాంశమే కథ మార్చాలి, అందుకని చెప్తాను. వాడు అసలు ఒరిజినల్ నాయనార కథ, చాలా అద్భుతమైన కథ. నిజానికి అర్చకుడు లోపలికి రావద్దని నిషేధం పెట్టలేదు, అందుకని ఈ కథ చెప్పాలన్నమాట. కాళహస్తీశ్వర మహాత్మ్యంలో ఎలా అయితే అర్చకుడిని విలనగా చూపించారో, నిజానికి అర్చకుడి వల్లే కన్నప్పకి పరీక్ష వచ్చింది, ఆయన ముక్తి పొందాడు. అలాగే మహానుభావుడైన ఒక పండితుడి వల్ల ఇతని జీవితం బాగుపడింది. ఆ అపూర్వమైన నాయనారి చరిత్ర రేపు ఐదవ రోజు కార్యక్రమంలో మళ్ళీ మనం యథాప్రకారంగా సాయంత్రం 6:10 నిమిషాలకి ముచ్చటించుకుంటాం.